ఏమన్నాం మనం, ఏం జరిగింది అని ఒకడ మొహాలు ఒకడు చూసుకుంటూ ఉండగా, ఏం జరగడమేమిటి, మీరిద్దరూ నా చేతిలో చచ్చిపోతామని నాకు వరం ఇచ్చారు, ఇదే జరిగింది అన్నాడు విష్ణువు. అమ్మ ఎంత అన్యాయం జరిగిపోయింది, ఎంత మోసపోయాం మనం. ఆయన అన్నదమ్ములిద్దరూ ఒకడ ముఖాలు ఒకడు చూసుకున్నారు. ఇప్పుడు అర్థమయ్యింది, ఒకనొకప్పుడు మనకు వరమిచ్చిన ఆదిశక్తి ఇప్పుడు మనల్ని వంచడానికి సుందరీ రూపంలో ఆకాశంలో దర్శనమిచ్చింది. ఆ సౌందర్య వ్యామోహంలో పడి కాముకులమై మనల్ని మనం మరిచిపోయి విష్ణువు చేతిలో చచ్చిపోతామని వరమిచ్చాం. ఇక ఇప్పుడు మాటిచ్చాం కాబట్టి చావక తప్పదు. స్వచ్ఛంద మరణం యొక్క లక్షణం ఏమిటి, ఓసారి ఎవరి చేతిలో అయినా చచ్చిపోతామంటే వాళ్ళ చేతిలో చావక తప్పదు. మన వరంతో మనమే మరణం తెచ్చుకున్నాం. కండకావరం పెరిగితే ఎవరు వెళితే వాళ్లే కళ్ళు పొడుచుకుంటారట. సరే ఏం చేస్తాం, ఇచ్చేసాం వరం, చావక తప్పదు, ఇప్పుడు మనం బ్రతకాలి ఎలా అని వాళ్ళిద్దరూ కాసేపు చెవులు కొరుక్కున్నారు. మనస్సులో బాగా ఆలోచించారు. చావు అంటే ప్రతివాడికి చచ్చే చావు కదా, మహాబాధ కదా. అందుకని నాయన శ్రీ మహావిష్ణు, మేము చావక తప్పదని అర్థమవుతోంది, అయినా ఈ వరానికి ఒక వంక పెడుతున్నాం. ఏమిటది, ఇక్కడ ఎక్కడ చూసినా నీరు తప్ప ఏం కనపడటం లేదు, మా ఇద్దరిని నీరు లేని పొడి ప్రదేశములో చంపు అన్నారట, తడి లేని పొడి చోట చంపు అన్నారట. అంటే మళ్ళీ తమను తాము బతికించుకోవడానికి ఏదో ఒక వంక పెట్టుకుందాం అనుకున్నారు వాళ్ళు. ప్రేక్ష్య సర్వం జలమయం భూమి స్థల వివర్జితం హరే యహ అయం వరో దత్తస్త్వయా పూర్వం జనార్దన నిర్జలే విపులే దేశే హనస్వ మధుసూదన. ఎక్కడ చూసినా ఈ చరాచర జగత్తంతా నీటితో ఉంది, మేము నీకు వరం ఇచ్చాం కాబట్టి నువ్వు మమ్మల్ని చంపు, కానీ చంపేటప్పుడు ఏం చేస్తావు, నీళ్లు లేని చోట చంపు, నిర్జల ప్రదేశంలో చంపు, మా మాట మేము నిలబెట్టుకుంటాం, నీ మాటని నువ్వు నిలబెట్టుకుని మమ్మల్ని సంహరించనగానే మీకు నీరు లేని చోట చావాలని కోరిక ఉంది అంతే కదా, ఓ దానికే అని వెంటనే విష్ణువు ఒక్కసారి తన శరీరాన్ని విపరీతంగా పెంచేశాడు. ఆయన శరీరం మొత్తం జలమంతా నిండిపోయింది, ఆయన తొడలు ఇంతంతంత అలా పెరిగిపోవడం మొదలుపెట్టాడు. ఈ తొడలు అలా పెరుగుతూ ఉండగా ఈ రాక్షసులిద్దరినీ పట్టుకుని తొడ మీద చేర్చాడు. వాళ్ళు ఈ తొడలకేద పట్టకుండా కాళ్ళు నీళ్ళలో పెట్టడానికి వాళ్ళు శరీరం పెంచారట, కొంచెం మని ఓపిక తెచ్చుకుని వాళ్ళు కొంత శరీరాన్ని పెంచారు. అప్పుడు ఏమవుతుంది, శరీరం పెరిగితే ఈయన తొడ మీద ఉన్న కాలో చెయ్యో నీళ్ళల్లో పెట్టచ్చు, నీళ్ళల్లో కాలో చెయ్యో పడితే ఒంటికి తడి అంటుతుంది, తడి ఉన్న చోట చంపకూడదు అనుకుని వాళ్ళు కూడా కొంత ప్రయత్నం చేశారు శరీరం పెంచడానికి. ఎంత పెంచితే మాత్రం సర్వవ్యాపకుడైన అనంతునితో సమానముగా శరీరం ఎక్కడ పెంచుతారండి, ఆయన పేరే విష్ణువు, వ్యాపకశీలత్వాత్ విష్ణువు, అంతటా వ్యాపించగలడు ఆయన. ఆ భగవంతుడితో సమానంగా శరీరం వాళ్ళు పెంచలేకపోయారు. ఆయన వాళ్ళిద్దరినీ పూర్తిగా పెంచబడిన శరీరం మీదకి తొడ మీదకి చేర్చి చక్రాన్ని విడిచిపెట్టాడు. వాళ్ళు ఎంత గింజుకున్నా వాళ్ళ శరీరానికి తడి అంటలేదు, ఆయన తొడ మీద బందీలైపోయారు. అలా తొడల మీద చేర్చి చక్రం విడిచిపెట్టగానే ఆ చక్రం ఒక్కసారి విర్రుమని గర్రుమని చర్రుమని వచ్చింది, వాళ్ళ తలకాయలు పర్రును తరిగేసింది. ఈ తలలు రెండు తెగి నీళ్లలో పడిపోయాయి. ఆ నీళ్లలో రెండు తలలో పడి గిరా 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 తెగ తిరిగాయి, ఇటు సుళ్ళు తిరిగాయి. తిరగగానే ఆ మెదడులో ఉన్న మాంసం ముద్దంతా వ్యాపించి అతుక్కుపోయింది. చూస్తూ ఉండగా అది గుండ్రని ఒక గోళంగా మారిపోయింది. ఆ గోళమే ఇవాళ మనం భూమి అని పిలుస్తున్నాం, భూమిగా మారిపోయింది కదా. మేధినీతి తతోజాతం నామపృథ్యా సమంతత. అప్పటి నుంచి భూమికి మేధిని, మెదడులో ఉన్న మాంసము గుజ్జుతో నిండింది గనక, ఏర్పడింది గనక మేధిని అన్నారు. ఒకనొక కాలంలో ఇలా భూమి ఏర్పడిందన్నమాట, పంచభూతాలలో ఒకటైన భూమి ఇలా ఏర్పడింది. ఇక్కడ చూశారు ఎంత విచిత్రం, భగవంతుని చెవిలోంచి గులిమి వచ్చింది, ఆ గులిమితో రాక్షసులు పుట్టారు. ఆయన చెవి నుంచే వచ్చే వ్యర్థ పదార్థం కూడా వ్యర్థం కాకూడదుగా, అందుకే మళ్ళీ వాళ్ళు చావగానే వాళ్ళ మెదడులో ఉన్న ఆ మాంసాదులు ఆ గుజ్జు కలిసి అదొక భూతంగా మారిపోయింది, భూమిగా మారిపోయింది, మేదిరిగా అయింది. పరమాత్మ శరీరము నుంచి వచ్చే ప్రతి పదార్థము సమస్త లోకములకు ఉపయోగపడే దివ్య పదార్థం అవుతుంది, అది వ్యర్థ పదార్థం కాదు. అందుకనే భూమికి మేదిని అంటే మేధస్సు నుంచి ఏర్పడింది కనుక మేదిని అన్నారు. అప్పటి నుంచి అభక్ష్యా మృత్తికాతేన కారణేన మునీశ్వర. అప్పటి నుంచి మట్టి తినద్దు అన్నారు. మట్టి అంటే ఆ మెదడు గుజ్జు కదా, రాక్షసుల యొక్క మెదడు గుజ్జు వల్ల ఏర్పడింది కనుక మట్టి, డైరెక్ట్గా మట్టి నోట్లో పెట్టుకోవద్దు, పెట్టుకుంటే నీకు రాక్షస లక్షణాలు వస్తాయి అన్నారు. చిన్నపిల్లలు ఎక్కువ మట్టి తిన్నా, గర్భవతులు గర్భంతో ఉన్నప్పుడు కాస్త బాగులేదు కడుపు అనుకుని మట్టి ఎక్కువ తింటే టెర్రరిస్టులు పడతారు. ఆ మట్టి తినకుండా ఉంటే మనలాంటి మహానుభావులు పడతారు, మీలాంటి పుణ్యాత్ములు పడతారు. అందుకే మట్టి తింటే ఎక్కువ మట్టి గరుచుకుపోతావురా అన్నారు పూర్వం. ఆ రోజు నుంచి డైరెక్ట్గా మట్టి తినకుండా మట్టిలోంచి పుట్టిన వాటినే తినాలి అని శాస్త్రం చెబుతున్నది అని ఈ విధమైన పరమ పవిత్రమైన మధుకైటుల చరిత్రని శ్రద్ధతోటి సౌనకాది మహర్షులకు సూత్రుడు చెప్పి ఈ కథ చాలా పవిత్రమైన కథ. ఇది విన్నటువంటి వాళ్ళకి రాక్షసుల వల్ల వచ్చేటటువంటి భయం తొలగిపోతుంది అని వివరించి ఇక ఇప్పుడు చెబుతున్నా వినండి. అసలు విషయం కథ మర్చిపోకూడదు. ఈ గందరగోళంలో వేదవ్యాసుల వారు బదరీలో తపస్సు చేస్తున్నారు. అప్పుడు ఆయనకి పిచ్చుకల జంట కనపడింది. ఆ పిచ్చుకలకి మళ్ళీ నాకు కూడా కొడుకుంటే బాగుండు అనుకున్నాడు ఆయన. అక్కడికి వెళ్ళాలి మళ్ళీ మనం అనుకున్న సమయంలో నారదుడు వచ్చి అమ్మవారి మంత్రం ఇచ్చాడు, జపం చేయమన్నాడు, వాగ్బీజం జపం చేయమన్నాడు. ఆ జపం చేసేలోపు నారదుడు చెప్పిన వాటిల్లో అనుమానాలు సౌనకాదులు అడిగితే హయగ్రీవ చరిత్ర, మధుకైటవ చరిత్ర సూతుడు చెప్పాడు. ఈ కథ అంతా చెప్పి ఇక ఇక్కడి నుంచి తర్వాత కథ చెబుతున్నా వినండి. వేదవ్యాసుడు గురువైన నారదుడికి నమస్కరించి నారదుడు అదృశ్యుడు కాగానే మహావేగముగా మేరు పర్వతానికి వెళ్ళాడు. అంటే ఇప్పుడు కేదారం అని పిలుస్తున్నాం కదా, ఆ కేదార క్షేత్రానికి వెళ్ళాడు. కేదార క్షేత్రంలో మేరు పర్వతం యొక్క శిఖరం అంటే ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం అని పిలుస్తున్నామే, ఆ శిఖరం మీద నిలబడ్డాట. మేరు శృంగే మహారమ్యే వ్యాస సత్యవతీ సుత తపశ్చచార సోత్యుగ్రం పుత్రార్థం కృత నిశ్చయ. మేరు పర్వతం యొక్క ఎత్తైన శిఖరం పైన వేదవ్యాసుడు సత్యవతీ పుత్రుడు చాలా కాలం ఉండి కఠోర తపస్సు చేశాడు, ఉగ్ర తపస్సు చేశాడు. అది కూడా ఐం 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 అనే వాగ్బీజమును జపించాడు. అయంకారం వాగ్బీజం, ఈ అక్షరమును గురువుల దగ్గర నుండి ఉపదేశముగా స్వీకరించి శ్రద్ధతో జపిస్తే వాడికి వాక్శుద్ధి వస్తుంది, వాడు ఏదంటే అయిపోతుంది. వాగ్బీజం జపం చేసిన వాడు కవి అవుతాడు, పండితుడు అవుతాడు, వాడికి వాక్శుద్ధి వస్తుంది. అలాంటి వాళ్ళు నువ్వు బాగుపడతావు అంటే బాగుపడతాడు, నశిస్తావంటే నశిస్తాడు. అందుకనే వాగ్బీజమును బాగా జపము చేసేవారికి కోపం తెప్పించద్దు. అటువంటి వాళ్ళని ఆశీర్వచనం ఇచ్చేలా చేసుకోవాలి తప్ప వాళ్ళ ద్వారా శాపానికి గురే కాకూడదని పెద్దలు చెప్పారు. వాగ్బీజ జపం చేసేటటువంటి గురువులు ఒకవేళ ఎప్పుడైనా కోపగించినా, గురువుగారు నన్ను ఆశీర్వదించండి అని నమస్కరించాలి తప్ప ఆయన మీద ధ్వజమెత్తేసి నన్ను అవమానిస్తావని అంతం చూస్తానంటే వాడంతా నువ్వు ఎక్కడ చూస్తావు, ఆయన దొలికెడితే నువ్వే అంతమైపోతావు. అంతటి జపం చేసిన వాళ్ళల్లో ఉత్తమోత్తముల యొక్క కోవకు చెందినవాడు వ్యాసుడు. ఆయన ఒక కోరిక మాత్రం మనసులో కోరుకున్నట్ట, నాకు ఒక కొడుకు పుట్టాలి, ఆ కొడుకు పంచభూతాత్మకుడు అయి ఉండాలి, అగ్ని భూమి జలం వాయు ఆకాశం ఈ ఐదు తత్వములతో కూడిన వాడు అయి ఉండాలి, మహాత్ముడు అయి ఉండాలి, యోగి అవధూత అయి ఉండాలనుకున్నట్ట. భవిష్యత్తులో మీకు ఒక రహస్యం ఉంది కనుక అది ఇక్కడే చెప్పేస్తాను. ఆయన పంచభూతాత్మకుడై కొడుకు పుట్టాలండం వల్లే శుకుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళి తండ్రికి కనపడకుండా అదృశ్యమైపోయాడు, మొత్తం పంచభూతాల్లో కలిసిపోయాడు. అందుకే వ్యాసుడు పుత్ర పుత్ర అనగానే సర్వభూతముల నుంచి మళ్ళీ పుత్ర అనే శబ్దం వెనక్కి వచ్చిందంటాడు. తన్మయతన్ వృక్షములున్ ప్రతిధ్వనులు చక్కంచేసి అని ఎం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదూతం సర్వభూత హృదయం మునిమానతోస్మి. శుకుడు తండ్రిని విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్ళి కనపడకుండా పోయాడు, ఆ ప్రాణులలో కలిసిపోయాడు, పంచభూతాలలో చెట్లలో మొత్తం భూతములలో కలిసిపోయాడు. అప్పుడు వ్యాసుడు పుత్ర అని పిలిచాట. ఆ పుత్ర అనే శబ్దం కొండ గుహలలో నుంచి, ఆకాశంలో నుంచి, భూమి మీద నుంచి, నీళ్లలోంచి, చెట్లలోంచి మళ్ళీ ప్రతిధ్వనించింది. పుత్ర పుత్ర అని వెనక్కి వచ్చింది శబ్దం. అది చూడడానికి ఎలా ఉంది, శుకుడు ఈ మొత్తం ప్రాణుల కింద మారిపోయి అందరిలో కలిసిపోయి సమాధానం ఇస్తున్నట్టుగా ఉందిట. అది ఎందుకు అలా అయ్యాడు ఆయన అంటే, ఈయన ప్రారంభంలోనే నా కుమారుడు అగ్నేర్ భూమేస్తథా వాయోరంతరిక్షస్య చాప్యయం అన్నాడు. నా కుమారుడు అగ్ని భూమి జలం వాయువు ఆకాశం మొదలైన పంచభూతముల యొక్క తత్వంతో పుట్టి వాటిలో లీనమైపోయేవాడు, వాటి స్వరూపుడు పుట్టాలనుకున్నాడు ఆయన. అందుకే ఇప్పటికి కూడా సుఖుడు ప్రతి వస్తువులో ఉంటాడు. ఎవరైనా మేము సుఖుణ్ణి చూడాలని గట్టిగా అనుకుంటే, అగ్నిలో చూడాలనుకుంటే అగ్నిలోంచి కనపడతాడు, వాయువులో చూడాలనుకుంటే వాయువులో కనపడతాడు, నీటిలో చూడాలనుకుంటే నీటిలో కనపడతాడు, ఆకాశం అంటే ఆకాశం, భూమి అంటే భూమి. అలా కనబడే స్థలం సుఖస్థలం అన్నమాట. సుఖుడు పరీక్షిత్తుకి భాగవతం చెప్పిన స్థలం హరిద్వార్ వెళ్లే రూట్లో, ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళుతూ ఉంటే అక్కడ ముజఫర్నగర్ అని ఉంటుంది గంగానదీ తీరంలో, అక్కడ సుఖుడు పరీక్షిత్తుకి భాగవతం చెప్పాడు. ఆ స్థలం ఎంత గొప్పదంటే, స్నానం చేసుకున్నప్పుడు గంగానదిలో గంగామాత సుఖుడు పంచభూతములలో ఉన్నాడని వ్యాసుల వారు చెప్పారు. ఈ గంగలో నాకు కనపడాలి అని సంకల్పం చెప్పుకు స్నానం చేస్తే ఒక వ్యక్తి వచ్చి మన శరీరాన్ని నిమురుతున్నట్టు అవుతుంది, నాకు అనుభూతి కలిగింది. అంటే సుఖుడు ప్రేమగా మన శరీరాన్ని నిమురుతాడు. మనం నీళ్లలో చూడాలనుకుంటే నీళ్లలో ఆయన వచ్చి మన శరీరాన్ని నిమురుతాడు. అక్కడ యజ్ఞం చేశాం మేము, అంబాయాగం భాగవత యాగం చేశాం. యజ్ఞం చేస్తున్నప్పుడు ఇందాక నీళ్లలో ఆయన తన చేతితో నన్ను నిమిరినట్టు అయ్యింది, ఇప్పుడు నేను అగ్నిలో చూడాలనుకుంటున్నానంటే అగ్నిలోంచి లేచి ఇంత హవిస్సును స్వీకరించాడు ఆయన, అగ్నిలో కనపడ్డాడు. మళ్ళీ ఆకాశం కేసి తిరిగి ఆకాశంలో చూడాలంటే ఆకాశంలో పచ్చని రూపంతో ఎర్రని ముక్కుతో చిలుకు ముక్కుతో కనపడ్డాడు. ఆయన వాయువులో చూడాలి అనుకుని గదిలో కూర్చుని కాసేపు గాలి పీలుస్తుంటే పీలుస్తున్న గాలిలో ముక్కు దగ్గరకు వచ్చి ముక్కుని నిమిరి వెళ్ళాడు ఆయన. నీళ్లల్లో అంటే నీళ్లల్లో, ఆకాశం అంటే ఆకాశం, అగ్ని అంటే అగ్ని, ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ కనపడతాడు. భూమి మీద కూర్చుంటే అక్కడ పురాణం చెబుతున్నప్పుడు మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి, పురాణం చెబుతున్నప్పుడు ప్రతి వ్యక్తి శరీరాన్ని ఆయన నిమిరినట్టు అవుతుందిట. అంటే భూమిలోంచి వచ్చి ఆయన మమ్మల్ని అనుగ్రహించాలని కోరుకుంటే ఆయన భూమిలోంచి వచ్చి భూమి రూపంతో దర్శనమిస్తాడు. పంచభూత స్వరూపుడై ఉంటాడు సుఖుడు. అలాగే కొంతమంది చెట్లలో, గుట్టలలో, పుట్టలలో, ఆఖరికి ఫ్యాన్లో కూడా చూశారు ఆయన్ని. ఇప్పటికీ అలాంటి యోగులు ఉన్నారు. ప్రభుదత్త బ్రహ్మచారి గారు అక్కడ పురాణం చెబితే ప్రతి వ్యక్తికి అన్ని వస్తువుల్లోనూ ఆయన కనపడేవాట. ఆఖరికి ఉప్మా తిన్నారట అక్కడ, ఏదేదో బొంబాయిరవ్వ ఉప్మా లాంటి ఉప్మా, ఆ ఉప్మా ఉప్పుడు పిండిలో కూడా కనపడ్డాట ఆయన, చపాతీలో కనపడ్డాట, మూతిలో, గోతిలో, చపాతీలో, అన్నిట్లో కనపడతాడు ఆయన. అందుకే ఆయన సర్వభూతమయుడు, తన్మయత్వముతో, తత్మయత్వముతో, ఆ భూతమయత్వంతో సమాధానమిస్తాడు. కారణం, వ్యాసుడు ఇన్ని భూతముల స్వరూపముతో నాకు కొడుకు పుట్టాలని కోరుకోవడం వల్ల అలా ఆయన సదాశివుణ్ణి దృష్టిలో పెట్టుకున్నాడు, అమ్మవారి బీజముని జపించాడు. కోరికేమో విష్ణువు లాంటి కొడుకు పుట్టాలని, కానీ జపం చేస్తున్నది వాగ్బీజం, కంటి ముందు దృష్టి పెట్టి ఆకారం చూస్తున్నది శివుణ్ణి. అంటే ఏకకాలంలో ఇటు శివుణ్ణి, అటు విష్ణువుని, ఇటు అమ్మని, ముగ్గురిని దృష్టిలో పెట్టుకున్నాడు. జప చేసే బీజం అమ్మ జపం, అమ్మవారి బీజం. నేను మీకు ప్రారంభంలోనే చెప్పా, అమ్మవారి యొక్క బీజమును జపించు వారికి వారి వారి కోరికలను బట్టి అమ్మవారు ఏదో ఒక దేవతా రూపాన్ని పంపి వారి ద్వారా వరాలు ఇస్తుంది. అన్ని వేళలా తానే రాదు ఆవిడ. ఇలా వ్యాసుడు 100 సంవత్సరములు తపస్సు చేశాట కదా, మహాభయంకర తపస్సు చేశాడు. పూర్తిగా 100 ఏళ్ళు తపస్సు చేశాడు. పూర్ణం వర్ష శతం జాతం, పూర్తిగా 100 ఏళ్ళు గడిచింది. మేరుపర్వత సురంగం మీద ఆయన తపస్సు చేస్తూ ఉండగా 100 ఇయర్స్ గడిచిపోయాయట. ఆయన తపస్సు చేస్తూ ఉన్న చోట దేవతలున్నారు, సిద్ధులున్నారు, సాధ్యులున్నారు, కిన్నరులున్నారు, పన్నగులున్నారు, ఇంకా కిన్నరులున్నారు, రకరకాల జాతులు వాళ్ళు. వాళ్ళంతా ఆయన దగ్గరకు వచ్చి తపస్సు చేస్తూ ఉండగా ఆయనకి నమస్కరించాలనుకున్నారు. అప్పుడేం జరిగింది, ఆయన శరీరం నుంచి భయంకరమైన అగ్నిజ్వాల పుట్టి ఆయన దగ్గరికి ఎడుతున్న వాళ్ళని కాల్చి చేసింది. దాంతో వాళ్ళంతా హడిని దూరంగా పారిపోయారట. ఆయన దగ్గరికి కూడా వెళ్ళలేనంత అగ్నిజ్వాల ఆయన శరీరం నుంచి పుట్టింది. అందుకే తపస్సు అని పేరు, తపము అంటే వేడి. ఆయన శరీరం నుంచి అంత వేడి పుట్టింది. బాగా జపం చేసేవాడు ఒళ్ళు వేడెక్కిపోతుంది. ఆ వేడిని దేవతలు కూడా చూడలేకపోయారు. సురసిద్ధ సాధ్యనర కిన్నర పండగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతులు కూడా తేలిపార చూడనంతటి వేడి కాంతి ఆయన శరీరం నుంచి వచ్చిందంటే ఆయన ఎంత ఏకాగ్రచిత్తుడై జపం చేసాడో ఆలోచించండి. దాంతో ఇంద్రుడికి భయం వేసింది. వ్యాసుడు ఎంత ఉగ్ర తపస్సు చేస్తున్నాడు, ఈ తపస్సుకి అమ్మవారు మెచ్చుకుంటే ఏం వరం కావాలో కోరుకోమంటే ఇంద్ర పదవి కావాలంటాడేమో, ఎక్కడ నా పదవికి అసలు వస్తుందో అనుకున్నాడట. ఈ బోడి ఇంద్ర పదవి చంద్ర పదవి ఎందుకండి మహాత్ములకి? దానికోసం ఏడ్చేవాళ్ళు ఎలాగో ఏడుస్తారు. కానీ ఆయన ఒక కారణంతో తపస్సు చేస్తూ అంటే ఇంద్రుడు అపార్థం చేసుకుని తట్టుకోలేక వెంటనే శివుడి దగ్గరికి వెళ్ళాడు. పరమేశ్వర రక్షించు బాబోయ్ అన్నట్ట. పరమేశ్వరుడు నవ్వి, కథమింద్రాద్య భీతోసి కిం దుఃఖంతే సురేశ్వర. ఏమాయ్ ఇంద్ర ఎంత భయపడిపోతున్నావు, నీ దుఃఖానికి కారణమేమిటి? స్వర్గం బాగానే ఉంది, ఈ మధ్యన ఎవరు రాక్షసులు స్వర్గం మీదకి దండయాత్రకి రాలేదు, ఇంకెందుకు నీకు భీతి? అనవసరంగా కంగారు పడతావేమన్నట్ట. కంగారు కాకేం చేయను, ఎవరైనా గట్టిగా తపస్సు చేస్తే నాకు భయం, ఎందుకంటే నా పదం ఎక్కడ పోతుందోనని. అందుకని మా కేంద్ర నీవు గనక, సెంట్రల్ గవర్నమెంట్ నువ్వు గనక, నీ దగ్గరకు వచ్చాం, నువ్వు అక్కడవే రక్షించాలి, నీతో తగాదా పెట్టుకుంటే ఇక మళ్ళీ మేము మట్టి కొట్టుకుపోతాం, రక్షించు బాబోయ్ అన్నట్ట. ఏం కావాలి నీకు? వ్యాసుడు తపస్సు విరమించేలా చెయ్యి, ఆయనకి కావలసిన వరాలు ఆయనకి ఇచ్చేయి, నన్ను రక్షించన్నాడు ఆయన. అంతే కదా, వ్యాసుడు లోకశ్రేయస్సు కోసం ఒక మహానుభావుడైన పుత్రుడు కావాలని కోరుకుంటున్నాడు, అంతేకాని ఇంద్ర పదవిని ఆయన కోరుకోడు. ఆయన తలుచుకుంటే ఇంద్ర పదవి తనంత తానే వరిస్తుంది, నీకేం పర్వాలేదు, ఇప్పుడే ఆయన తపస్సుని మళ్ళిస్తాను అని శివుడు కైలాసము నుంచి మేరుపర్వతం దగ్గరికి కేదార ప్రాంతానికి వచ్చి, నాయన వ్యాస లే అన్నాడు. వేదవ్యాసుడు కళ్ళు తెరిచి చూశాడు, ఎదురుగుండా తెల్లని పాలనురగ వంటి కాంతితో, స్వచ్ఛమైన శరీరంతో, తెల్లని శరీరంతో, జటాజోటాలతో కనపడిన శివుణ్ణి చూడగానే భక్తితో నమస్కరించాడు. ప్రభు శంకర భక్తవ శంకర పాహి అన్నాడు. నాయన నీకు ఒక కొడుకు పుడతాడు, వాడు అయోనిజుడు అవుతాడు, నీవు ఏ భార్యని స్వీకరించకుండానే నీకు ఒక కారణ జనుడు పుడతాడు, అతడు అనేకమైన అవధూత లక్షణములతో పుడతాడు, అవధూతలకి ఆజ్యుడవుతాడు, ఎక్కడుంటాడో ఎక్కడ పడుకుంటాడో ఎవరికి తెలియదు, నిలకడ లేకుండా ఉంటాడు, నీకు మంచి పేరు తెచ్చి పెడతాడు, పరమ పవిత్రమైన భాగవతాన్ని దేవీ భాగవతాన్ని లోకమంతా గానం చేస్తాడు, నిన్ను మించినవాడవుతాడు, తీవ్ర వైరాగ్య సంపన్నుడవుతాడు, సమస్త ప్రాణుల్లోంచి పుడతాడు, అన్ని ప్రాణుల్లో కలిసిపోతాడు, పో అన్నట. అనగానే వ్యాసుడు నమస్కరించాడు, శివుడు అదృశ్యుడైపోయాడు. ఇప్పుడు ఆయన తిరిగి తన ఆశ్రమానికి వచ్చేశాడు. చాలా కాలమైంది నేను తపస్సుకు వెళ్ళి, ఈ 100 సంవత్సరములుగా నా ఆశ్రమంలో యజ్ఞగుండంలో అగ్ని మండడం లేదు, యజ్ఞములు ఆగిపోయాయి, ఇప్పుడు శివుడు నాకు వరం ఇచ్చాడు కనుక కొడుకు పుడతాడు, ఆ కొడుకు పుట్టే ముందు యజ్ఞం చేస్తాను, యజ్ఞం వల్ల ఇంకా ఉత్తముడైన కొడుకు పుడతాడు అనుకున్నాడు ఆయన. పూర్వకాలంలో నిత్యాగ్నిహోత్రం చేసేవారు కదా, అందుకని ఈ 100 ఏళ్ళు యజ్ఞం ఆగింది కనుక మళ్ళీ నిత్యాగ్నిహోత్రం మొదలు పెట్టాలి, అగ్నిహోత్రాన్ని అరణి ద్వారా మధిద్దామని ఆయన ఆశ్రమంలో ఉన్న అరణి తెచ్చి ఒకదాంట్లో ఒకటి పెట్టి మధించడం మొదలుపెట్టాడు. అరణి అంటే రకరకాల మధనాలండి, ఒక కర్ర ఇంకో కర్ర అందులో పెట్టి గిర్రును తిప్పే విధానం ఒకటి, చేత్తో తిప్పే విధానం, మరొకటి ఒక కొయ్యను పెట్టి ఆ కొయ్య మీద ఓ రకమైన మరో కొయ్య పెట్టి తాడు కట్టి అటు ఇటు తిప్పే విధానం ఒకటి. అందులో ఈయన ఏం చేశాడు, కర్రలో కర్ర పెట్టి తిప్పడం మొదలెట్టాడు. ఈ విధంగా కొయ్యలో కొయ్య పెట్టి గట్టిగా తిప్పగా తిప్పగా అందులోంచి నిప్పురవ్వలు వస్తాయి, ఆ నిప్పురవ్వలకి పత్తి పెట్టి అంటిస్తారు, అప్పుడు ఆ అగ్నితోటి యజ్ఞం చేసేవారు. ఈ అగ్గిపెట్టెలతో యజ్ఞం చేసేవారు కాదు పూర్వకాలంలో వాళ్ళకి, అదో నియమం. అందుకని ఈయన కూడా అరణ్యం వధించడం మొదలుపెట్టాట. మంథనారణ్య సంయోగాత్ మంథనాచ్య సముద్భవః. అరణి వధిస్తూ అగ్నిని తయారు చేస్తూ ఆయన తనలో తాను ఏమనుకున్నాడు, అరణిని వధిస్తూ ఉంటే నా మనస్సు అంతకంటే బాగా మధింపబడుతోంది, ఎందుకు నా మనస్సుకి ఇంత మథనం వస్తోంది, ఎందుకు మథన పడుతోంది మనస్సు, ఈశ్వరుడు మంచి పుత్రుడు పుడతాడన్నాడు. పుత్రుడు పుట్టాలంటే స్త్రీ యొక్క సహకారం కావాలి, ఇప్పుడు నేను ఎటువంటి స్త్రీని వరించను, పెళ్లి చేసుకుని శాశ్వతంగా సంసారంలో పడ్డమేమో ఇష్టం లేదు, అలాగని ఒక పవిత్రురాలైన స్త్రీ లేకుండా మరి సంతానం ఎలా కలుగుతుంది, పోని నిజంగా కష్టపడి ఇష్టపడి ఎవరినైనా పెళ్లి చేసుకుంటే ఆవిడ పతివ్రత అవుతుందో లేదో, తీరా పతివ్రతను పెళ్లి చేసుకున్నాక ఏమండ పిల్లాడిని గణేష్ పొమ్మంటే ఎక్కడ పోతాను, నేను శాశ్వతంగా మీ భార్యగా ఉంటాను, నాకు మంచి భవనం కావాలి, డబ్బులు అవి కావాలి, ఆభరణాలు కావాలంటుందేమో, ఇలాగ రకరకాల ఆలోచనలు పడిపోయాడు ఆయన. కథం కరోమ్యహంచాత్ర దుర్ఘటంచ గృహాశ్రమం, గృహస్థాశ్రమం తేలిక కాదు, దాన్ని నడపాలంటే ఇటు ధనము బంధాలు వీటితో కూడినవి. తీరా మంచి భవనం కట్టుకుని గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తే ఈ తపస్సు పోతుందేమో, ఇక అప్పుడు మళ్ళీ నేను కూడా అందరిలాగే సంసారంలో పడిపోయి పిల్లల్ని ఆడించుకుంటూ పాలిస్తూ తిరుగుతానేమో అనుకుంటూ ఉండగా, ఆకాశం నుంచి ఒక మెరుపు మెరిసినట్టు అయ్యింది. స్వర్గలోకం నుంచి మెరుపు తీగి వంటి కాంతితో ఒక అప్సరస భూలోకానికి వచ్చింది. ఆవిడ పేరు ఘృతాచి. క్షీరసాగర మథనంలో చాలామంది అప్సరసలు పుట్టారు పూర్వం, అందులో ఈవిడు కూడా ఒకత్తి. వరుధిని, హేమ, హరిణి, ఘృతాచి మొదలైనటువంటి స్త్రీలు పాల సముద్రం నుంచి పుట్టారు. ఒక్క రంభ, రంభ కూడా సముద్రం నుంచి పుట్టింది. తిలోత్తమ, ఊర్వశి మాత్రం పాల సముద్రం నుంచి పుట్టలేదు. ఊర్వశి విష్ణువు యొక్క తొడ నుంచి పుట్టింది, ఊరువు నుంచి పుట్టింది కనుక ఊర్వశి అన్నారు. నారాయణుడు, నరుడు అనే పేరుతో విష్ణు ఉంటాడు. భాగవతంలో వస్తుంది, దేవీ భాగవతంలో మనకి సప్తమ స్కంధంలో ప్రహ్లాదుని తీర్థయాత్రలు ఉంటాయి, అందులో ఊర్వశి పుట్టుకు వస్తుంది. ఊరువు అంటే తొడ, ఊరువు నుండి పుట్టి ఊర్వశి అయ్యింది. తిలోత్తమని సుందోపసుందుల్ని చంపడం కోసం బ్రహ్మదేవుడు సృష్టించాడు. కాబట్టి వాళ్ళిద్దరూ అప్సరసలు కారు. అప్పంటే నీరు, నీటిలోంచి పుట్టలేదు వాళ్ళిద్దరూ. మిగతా వాళ్ళంతా ఈ విధంగా వరుధిని, హేమ, హరిణి, రంభ వీరంతా పాల సముద్రం నుంచి పుట్టారు పరమసుందరీమణులు. అందులో ఒకత్తైన ఈ ఘృతాచి ఈయనకి ఎదురుగుండా వచ్చిందిట. వేదవ్యాసుడు వరం పొందాడు, తాత్కాలికంగా ఆయన్ని వరించి ఆయన ద్వారా ఒక సంతానం పొందితే నాకు కూడా మంచి పేరు వస్తుందేమో అనుకుని వచ్చింది ఆవిడ. ఆ సౌందర్యవతి ఏమో ఈయన వరించి సంతానం పొందాలనుకుంది, ఈయన సంతానానికి స్త్రీని వరించాలనుకున్నాడు అనుకుని ఆవిడకే చూశాడు. ఆ సౌందర్యం ఆకర్షించింది. మన్మథుడు 5 బాణాలు కొట్టాడు. ఈవిడిని తాత్కాలిక భార్యగా స్వీకరిస్తానేమో, ఈవిడు కూడా తాత్కాలికంగానే నాతో ఉండడానికే వచ్చినట్టుగా ఉంది. ఆ తర్వాత ఆవిడని పెళ్లి చేసుకుంది. కొంతకాలం అయ్యాక ఒక కొడుకు పుట్టాక నీ దారి నువ్వు స్వర్గానికి పోవనొచ్చు, నాకు కొడుకు వస్తాడు. కానీ చూస్తూ చూస్తూ ఈ అప్సరసల్ని నమ్మకూడదు. పూర్వం ఊర్వశి అని ఒక సౌందర్యవతి ఉండేది. ఈ ఊర్వశి అనే ఒకనొక దేవలోక స్త్రీ వ్యామోహంలో పడి పురూరువుడనే రాజు సర్వనాశనం అయిపోయాడు. నేను కూడా అలా నాశనం అయిపోతానేమో అని అనుమానం వచ్చేదట వ్యాసుడికి. ఎందుకంటే వ్యాసుడు ద్వాపరయుగంలో కదా ఉన్నాడు, ఊర్వశి చరిత్ర కృతయుగంలో జరిగింది. పైగా నారదుడు చెప్పాడు ఆయనకి. ఇక్కడ ఈ 36వ శ్లోకంలో చెబుతారు, నారదాచ్య మయాపూర్వం శృతమస్తి కథానకం యథా ఊర్వశీవసో రాజా పరాభూత పురూరవాహ. పురూరవుడు అని ఒక రాజు ఉండేవాడు, ఆయన ఊర్వశీ వ్యామోహంలో పడ్డాడు, భ్రష్టుడైపోయి పిచ్చెక్కి చివరికి దిగంబరుడై తిరిగాడు. కురుక్షేత్రంలో పిచ్చాళ్ళ తిరిగట్ట. ఎంత భూమండలాన్ని పరిపాలించిన పురూరవ చక్రవర్తి. పురూరవుడు అంటే సామాన్యుట్టండి బాబు. పురూరవుడు కొడుకు నహుషుడు, నహుషుడు కొడుకు యయాతి, యయాతి కొడుకులే యదు మహారాజు మొదలైన వాళ్ళు. యాదవ వంశానికి మూల కారణం అంతా వీళ్ళ దగ్గర నుంచే ఉంది. ఇన్ని వంశములకు మూల కారణమైన పురూరవ చక్రవర్తి అంతటి వాడు ఊర్వశి మోహంలో పడి సర్వభ్రష్టుడయ్యాడు. నేను కూడా ఈ ఘృతాచి వల్ల పడిపోయి భ్రష్టుండవుతానేమో అనుకున్నాడు. ఎంతలో ఈ కథ వింటున్న ఋషులు, వేదవ్యాసుడి కథ పక్కన పెట్టవయ్యా బాబు, మళ్ళీ మమ్మల్ని అనుమానంలో గెంటావు. ఎవరా పురూరవుడు? కోసవు పురూరవ రాజా, కోర్వశి దేవకన్యక. ఆ దేవకన్య ఊర్వశి ఎవరు? ఈ పురూరవుడు ఊర్వశి వ్యామోహంలో పడి భ్రష్టుడు ఎలా అయ్యాడు? ఈ కథ అంతా వినేదాకా వ్యాసుడికి కొడుకు ఎలా పుట్టాడో వినాలని మేము అనుకోవడం లేదు. మాకు ఆ పురూరవ చక్రవర్తి కథ చెప్పవా? ఎందుకంటే పురూరవుడి వల్లే చంద్రవంశం బాగా అభివృద్ధి చెందిందిట, కాబట్టి ఈ చంద్రవంశానికి సంబంధించిన కథ చెప్పు అని ఎంతో వినయంతో అడగ, మీరు మహానుభావులు, ఎంత గొప్పవాళ్ళు అండి, మీ చెవులు ఎంతసేపు పవిత్రమైన కథలే వినాలనుకుంటున్నాయి. కొంతమంది ఉంటారు పొద్దున్నీ సాయంకాలం దాకా పరనింద వింటారు, దానికి తామసి అని పేరు. పరుల యొక్క చెత్త వినడం ఉందే దానికి తామస శ్రవణం అని పేరు. సాధ్యమైనంత వరకు వాడు ఇలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు కబుర్లు వినకండి. ఇతరులు ఎవరైనా ఇతరుల గురించి చెడ్డగా చెబితే వెంటనే పక్కకు పెట్టేయండి, అది తామస శ్రవణం, అది కొంప ముంచుతుంది. ఇంకా రాజస శ్రవణం, ఎంతసేపు సస్పెన్స్ థ్రిల్లర్స్ కథలు ఉంటాయి చూసారా, అర్ధరాత్రి అమావాస్య కాకులు కావన్నాయి గొడ్ల గోగలు గోయి అన్నాయి అప్పుడు తలుపు తెరుచుకుంది. ఈ రాజస శ్రవణం దీనివల్ల పెద్ద ఉపయోగం ఉండదు, ఇది కూడా అంత మంచిది కాదు. ఇంకా సాత్విక శ్రవణం అంటే పురాణాదులు. ఈ పురాణ కథల్లో అన్ని రసాలు ఉంటాయి, ఇవి ఇహపరాలు ఇస్తాయి. అటువంటి సాత్విక శ్రవణం చేస్తున్నారు కాబట్టి చెబుతున్నా వినండి. పూర్వం బృహస్పతి దేవతలకు గురువు, ఒక గురుకులం పెట్టాడు. ఆ గురుకులంలో ఇంద్రాది దేవతలకి పాఠం చెప్పాడు, చంద్రుడికి చెప్పాడు, గ్రహాలందరికీ పాఠం చెప్పాడు. అందరికీ పాఠం చెప్పిన సద్గురువు బృహస్పతి. ఈ బృహస్పతి గారి భార్య పేరు తార, పరమసుందరిమణి. బృహస్పతి కూడా అందగాడేనండో, మళ్ళీ బృహస్పతి ముసలాడు అనుకోకండి. మీకు చెప్పానుగా మాయదారి సినిమాలు తోలికి వెళ్ళకండి, వెండిగడ్డం వాటి పట్టుకొచ్చి టక్కున అతికించేసి బృహస్పతి అంటే పిచ్చాడు చూపిస్తారన్నమాట. కాదు, బృహస్పతి అంటే చాలా అందంగా ఉంటారు. ఈ ప్రపంచంలో బ్రహ్మ ఒకడు, బృహస్పతి ఒకడు, ఆదిశేషుడు ఒకడు, వీళ్ళంతా చాలా అందగాళ్ళు, నేను ఒకడిని. ఆ లిస్టులో చేర్చుకోండి వాళ్ళు. ఈ సౌందర్యవంతుల్ని తీసి ముసలాళ్ళ కింద చిత్రీకరించడం అన్యాయం. కాబట్టి ఎందుకు చెబుతానంటే బృహస్పతి అందగాడు, ఆయన భార్య తార అందగత్తే. వీళ్ళు చాలా కాలం గురుకులం నడిపారట. ఈ గురుకులంలో చంద్రుడు కూడా కొంతకాలం పాఠం నేర్చుకున్నాడు. ఈ చంద్రుడి యొక్క పాఠం గుణపాఠాలు కథలతో మళ్ళీ రేపటి రోజు 4వ రోజు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. తక్కిన రోజులు కూడా సద్వినియోగం చేసుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.